గుడ్ మార్నింగ్. ప్రభునందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. ఈ దినమందు మొదటి పేతురు 5:7 మనము కొంత ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నేను ప్రార్థన చేసుకుందామండి. దయమైన తండ్రి, కృపగలిగిన దేవ, ఈ ఉదయకాలం ముందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి మేము వచ్చి ఉన్నాము. మీ వాక్యమును ధ్యానించవలనని, మీ వాక్యములో ఉన్నటువంటి లోతైనటువంటి అంశములను మేము తెలుసుకునవలనని, దాని ద్వారా మా యొక్క జీవితమును, మా యొక్క ప్రవర్తనను మేము చక్కబెట్టుకునవలనని ఆశించుచుండగా, మా ఆశను మీరు నెరవేర్చండి తండ్రి. మేము చేసేటువంటి ప్రతి పని కూడా నీ చిత్తానుసారంగా చేయనట్లుగా మా జీవితమును మేము క్రమపరచుకునేలాగున ప్రభువా మాకు సహాయం చేయండి. క్రీస్తునామందు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చింతించుట అనేటువంటిది ఏ ఒక్కరికి కొత్త విషయం కాదు. ఇది ఊహ తెలిసిన దగ్గర నుండి కూడా మనకు మొదలయ్యేటువంటి విషయంగా ఉంటుంది. మనము ఊహలు పెరుగుతూ ఉన్నప్పుడు, అంటే మన వయసు పెరుగుతూ ఉన్న కొలది, మన ఊహ తెలిసిన దగ్గర నుండి మొదలైనటువంటి ఈ చింత ఇంకా ఎక్కువతూ అనేటువంటిది మనము గమనిస్తూ ఉంటాము. మనిషి కోమాలోనికి వెళ్ళిపోకుండా ఉన్నట్లయితే ఇది మన ఆఖరి క్షణం వరకు కూడా వెంటాడేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సత్యమైనటువంటి విషయంగా ఉంటుంది. నేను చిన్నపిల్లవాడినిగా ఉన్నప్పుడు స్కూల్కు వెళ్ళాలంటే ఇష్టపడేటువంటి వాడినిగా ఉండేవాడిని కాదు. రేపటి దినమందు స్కూల్ ఎగ్గొట్టాలంటే ఏం చేయాలని ఈ దినము నుండి నేను వ్యూహ రచన చేస్తూ ఉండేవాడిని. దానికి ఏం సాకు చెప్పాలి, తలనొప్పి వచ్చిందని చెప్పాలా, ఇంకోటని చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండేవాడిని. రాత్రి అంతా ఇదే దిగులతో పడుకునేవాడిని. తెల్లారు లేచిన తర్వాత ఇక తప్పని పరిస్థితులలో బడికి లేచి వెళుతూ ఉండేవాడిని. ఇది గనక ఒకవేళ ఎప్పుడైనా సక్సెస్ఫుల్ అయ్యేటువంటి వ్యూహం ఏదైనా నేను రచించినట్లయితే, అంటే తల్లిదండ్రులు ఏదైనా సరే మీటింగ్స్ టైంలో ఉండి కొంత వాళ్ళు బిజీగా ఉంటారు, ఆ టైంలో నేను వెళ్ళి నేను ఈరోజు వెళ్ళను అని అటు ఇటుగా కొంత మోరంకుం చేసినట్లయితే, ఒక్కోసారి సరేలే అని వారు కూడా అంగీకరించేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నేను ఆ పరిస్థితుల్ని బాగా వాడుకుంటూ ఉండేవాడిని. ఏదేమైనప్పటికీ నా యొక్క చిన్నతనములో ఉన్నటువంటి యొక్క ఎక్స్పీరియన్స్ గురించి మీకు చెప్తున్నాను. అది నేను చిన్నవాడినిగానే ఉన్నాను, ప్రైమరీ స్కూల్లో ఉన్నాను, కానీ బడికి వెళ్ళటం అనేటువంటిది మాత్రం నాకు ఇష్టం ఉండేటువంటిది కాదు. కాబట్టి బడికి వెళ్లకుండా ఉండు నిమిత్తమై నేను ఎల్లప్పుడూ వ్యూహరచన చేసే విధంగా ఉంటూ ఉండేవాడిని. దాని నిమిత్తమై ఒకే చింత కలిగినటువంటి వాడినిగా ఉండేవాడిని, పగలు రాత్రులు సహా. మనం పిల్లలంగా ఉన్నప్పటి నుండి మన భారములు మనకు మనంగా మోసుకునవలసినటువంటి గడియ వచ్చే వరకు మన ప్రతి భారాన్ని మనము మన తల్లిదండ్రుల మీద మోపేవారంగా ఉంటూ ఉంటాము. అంటే మన ప్రతి అవసరత నిమిత్తము మనము డిపెండెంట్స్గా ఉంటూ ఉంటాము. తల్లిదండ్రులపై ఆధారపడటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మన దేశంలో చాలామంది విషయంలో ఇది పెళ్ళి సొంత కాపురం పెట్టుకునే వరకు కూడా సాగుతూ ఉంటుంది. అంటే పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కూడాను వాళ్ళు పెళ్లి చేయబడి వాళ్ళకి వాళ్ళుగా సొంతగా కాపురం పెట్టుకుని వారికి వారు సంపాదించుకుంటూ తమ కాళ్లపై తమ కుటుంబాన్ని పోషించుకునే సమయం వరకు అది ఉంటూ ఉంటుంది. విదేశాల్లో అయితే హై స్కూల్ ముగిసిన తర్వాత ఎవరి భారం వారు మోసుకోవలసినటువంటి అవసరం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం. కాబట్టి హై స్కూల్ 12వ తరగతి ముగియగానే వారు ఇంటి నుండి బయటకు వెళ్ళవలసి ఉంటుంది. లేనట్లయితే కొన్నేళ్లలో ఇంట్లో ఇంకా ఉంటాను అని అనుకున్నట్లయితే, అప్పుడు నీవు ఇంట్లో ఉన్నట్లయితే నీవు అద్దె కట్టవలసి ఉంటుంది కొన్నేళ్లలో. ఈ విధమైనటువంటి సాంప్రదాయం అక్కడ ఉన్నది. లేనట్లయితే 12వ తరగతి ముగియగానే నీవు బయటకు వెళ్ళి నీ సొంత రూమ్ తీసుకొని అక్కడ ఉంటూ నీవు చదువుకుంటే చదువుకోవచ్చు, లేదనుకుంటే పని చేసుకుంటే చేసుకోవచ్చు, అది నీ ఇష్టం. నీవు తీసుకునేటువంటి నిర్ణయాలను గురించి ఏ ఒక్కరు నిన్ను ప్రశ్నించేటువంటి వారిగా ఉండరు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు చదువుకుంటూనే పని చేసుకునేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అదేవిధంగా సెలవులు వచ్చినప్పుడు ఎక్కువ సమయం పనికి కేటాయిస్తూ వారు కావలసినటువంటి డబ్బును సంపాదించుకుని దానిని తమ యొక్క అవసరాలకు, మరి ముఖ్యంగా చదువుకు, వీటికి ఖర్చు పెట్టేటువంటి విధంగా వాళ్ళు ఉంటూ ఉంటారు. సరే, ఇదంతా కూడాను దేశాన్ని బట్టి, సాంప్రదాయాలను బట్టి ఆధారపడేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ పిల్లలముగా మనము ఉన్నప్పుడు మన అవసరముల నిమిత్తమై తల్లిదండ్రుల మీద ఆధారపడేటువంటి వారంగా ఉంటాము. అది ఎంతకాలము అనేటువంటి దానిలో డిఫరెన్స్ ఉండవచ్చును, కానీ పిల్లలుగా ఉన్నంతకాలము తల్లిదండ్రుల మీద ఆధారపడేటువంటి వారంగా మనము ఉండి తీరుతాము. చిన్నపిల్లలను మనం గమనించినట్లయితే వారు కలిసి ఆడుకుంటూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఓ చోట చేరినప్పుడు నీవు అక్కడ పరిచయాలు ఇలాంటివేమి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక 4 ఫ్యామిలీస్ గ్యాదర్ అయినాయి అనుకోండి, వాళ్ళకి పిల్లలు ఉన్నారనుకోండి, పెద్దవాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఈ పిల్లలు అనేటువంటి వారు ఒకరిని ఒకరు చూచి వారి వయసు ఉన్నటువంటి వారిని మీరు గుర్తుపడతారు బాగా. పెద్దవాళ్ళ సంగతి మనకు ఎందుకులే, మన వయసు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరితో కలిసి మనం ఆడుకుందామని చెప్పి వారికి వారు దగ్గరగా చేరి అందరూ కలిసిపోయి కొంతసేపటికి వీళ్ళందరూ కలిసి ఆడుకుంటాం అనేటువంటిది ప్రారంభిస్తుంటారు. ఒక్కోసారి ఆడుకునేటువంటి క్రమంలో వీళ్ళకి మధ్య మధ్యలో ఇది నాదంటే ఇది నాది అనేటువంటి కీచులాటలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఈ సమయంలో సాధారణంగా జరిగేటువంటిది ఎలా ఉంటుందంటే, ఈ పిల్లలు ఏదైనా సమస్య వారికి ఎదురైనట్లయితే, అంటే ఎదుటి వ్యక్తిని వారు ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితి ఏదైనా వచ్చినట్లయితే, ఆ యొక్క సత్తా వీళ్ళ దగ్గర లేకపోయినట్లయితే, వీళ్ళు చెప్పే మాట సాధారణంగా ఏమై ఉంటుందంటే మా నాన్నతో చెప్తా అనేటువంటి మాటను ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎందుకు ఈ మాట వాడుతున్నారు వీళ్ళు అని మనం ఆలోచించినట్లయితే వారు వారికి సమస్య ఎదురైందని గుర్తిస్తారు. ఈ సమస్యను నేను పరిష్కరించుకోగలనా అనేటువంటిది కూడా వారు ఆలోచిస్తారు. వారికి వారుగా వారు ఆ సమస్యను పరిష్కరించుకోలేను అని తెలిసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మా నాన్నతో నేను చెప్తా అని అంటారు. ఎందుకంటారంటే ఈ సమస్యను నేను పరిష్కరించుకోలేను, అది నాకు తెలిసినదే, అయితే మా నాయన నాకన్నా శక్తి కలిగినటువంటి వాడు, ఆయనైతే ఈ సమస్యను పరిష్కరిస్తాడు, ఇది చాలా చిన్న సమస్య ఆయనకి అని వాళ్ళ యొక్క భావనగా ఉంటూ ఉంటుంది. కొంతమంది పిల్లలు రోడ్డు మీద వెళ్ళేటువంటి పెద్ద పెద్ద లారీల్ని, ఒక్కోసారి రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ ట్రైన్ని, వీటిని చూచి నానాదికి కొను అని అడుగుదాం అనేటువంటిది మనం గమనించవచ్చు, లేకపోతే ఇలాంటి సందర్భాలు జరిగినట్లుగా విని ఉండవచ్చును. ఎందుకంటే వాళ్ళకి అవగాహన అనేటువంటిది ఉండదు. నాకు నేనుగా ఇది కొనలేను, అది నాకు కావాలి, కానీ మా నాయన కొనగలడు, నాయనకున్నటువంటి శక్తి ఏంటో సామర్థ్యం ఏంటో అది వాళ్ళకి తెలిసినటువంటిదిగా ఉండదు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మా నాయన అయినట్లయితే చాలా శక్తివంతుడు, ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బుతో దేన్నైనా కొనగలడు, ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు అనేటువంటి అభిప్రాయంలో వారు ఉంటూ ఉంటారు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యము దీనికి సంబంధించినటువంటిది అయి ఉన్నది. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి అని చెప్పటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. మనము ఎప్పుడు కూడా దేవుని మీద ఆనుకునేటువంటి వారంగాను, ఆధారపడేటువంటి వారంగాను ఈ లోకంలో ఉండాలని దేవుడు ఆశించేటువంటి వాడై ఉంటున్నాడు. తమ శక్తిపై కాకుండా తమ తండ్రి యొక్క శక్తిపై ఆధారపడేటువంటి వారు దిగులు చెందేటువంటి వారుగా ఉండరు, నిశ్చింతగా ఉంటారు, ధైర్యంతో ఉంటారు. కారణం ఏంటంటే తమ తండ్రి శక్తిపై తాము ఆధారపడటం వలన. వారి శక్తిపై వారు ఆధారపడలేదు, కానీ తమ తండ్రికి ఉన్నటువంటి శక్తి మీద వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఇంప్రెషన్ ఏంటంటే ఆయన అత్యంత శక్తివంతుడు, అత్యంత ధనికుడు, కాబట్టి ఏదైనా ఆయనకు సాధ్యమే అనేటువంటి ఆ యొక్క అభిప్రాయంలో వాళ్ళు ఉంటూ ఉంటారు. నేను 1976లో తుఫాను నవంబర్ 4న మా యొక్క ప్రాంతాన్ని తాకింది. అది చాలా తీవ్రమైనటువంటి తుఫాను, ఎక్కువసేపు లేదు, దాదాపు 2 గంటల పాటు ఉన్నది. కానీ గాలి అనేటువంటిది బహు విపరీతమైనటువంటి వేగంతో, ప్రచండమైనటువంటి వేగంతో వీస్తూ దానికి తోడు వర్షం కూడా జోడైంది. కాబట్టి ఆ సమయంలో అది చాలా తీవ్ర రూపంగా ఉండినది. మేము ఉన్నటువంటి ఆ యొక్క ఇల్లు ఒక పూరిపాకగా ఉండింది. ఆ పూరిపాకలో మేమంతా అక్కడ ఆ సమయంలో ఉన్నాం. అప్పుడు ఇది దాదాపు ఈవినింగ్ 7 గంటలు ఆ ప్రాంతంలో జరిగినటువంటి అంశంగా ఉన్నది. దాదాపు అంత చీకటి పడిపోతున్నటువంటి సమయంలో ప్రచండమైనటువంటి వేగంగా వీస్తున్నటువంటి గాలులు, దానితో పాటు ఉన్నటువంటి యొక్క వర్షముతో మేమంతా భీతి చెందినటువంటి వారంగా గృహంలో ఉండి మన ఆయన మమ్మల్ని అందరిని మోకరింపజేసి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో మేమున్నటువంటి ఇల్లు ఇక కుప్ప కూలటానికి రెడీగా ఉన్నది. గాలి వీస్తున్నటువంటి సమయంలో ఆ వెదురు బొంగులు అనేటువంటివి, ఆ కప్పుగా ఉన్నటువంటి ఆ వెదురు బొంగులు పైన తాటాకులు ఉంటాయి కదండి, అవన్నీ కూడాను బాగా ప్రెస్ చేసినట్టుగా రెండో వైపుల నుండి అవి ఒత్తబడుతున్నప్పుడు మా నాయన చాలా భయపడ్డారు. ఎందుకంటే ఆయన కుటుంబాన్ని చూసుకునవలసినటువంటి వ్యక్తి, యజమాని అయినటువంటి వారు. అయితే ఆ సమయంలో కుర్రవాణిగా ఉన్నటువంటి నేను ఏ విధమైన భయం నా యొక్క హృదయంలో లేదు. ఎందుకంటే అంత ప్రచండమైన గాలులు వీస్తున్నప్పటికీ మా ప్రక్కనే ఉన్నటువంటి ఆ యొక్క గుడి చర్చి యొక్క రేకులు ఎగిరి అవతల ఎక్కడో పడిపోయింది. ఆ సమయంలో కూడా నేనైతే ఏమి చెల్లించిన వాడిగా లేను. ఎందుకంటే ఒకటే నా ధైర్యం ఏమిటంటే మా నాయన ఉన్నారు, మా నాయన అయినా చూసుకుంటారు, ఏ హాని కూడా నాకు కలగదు. ఒకవేళ ఏదైనా హాని కలిగే పక్షంలో ఆ హాని కలగకుండా ఆయనే కేర్ తీసుకుంటారు. ఒకవేళ ఏదైనా జరిగినా సరే ఆయనే దాన్ని సరే చేస్తారు అనేటువంటి ఆ ధైర్యం అనేటువంటిది, ఆయన మీద ఆధారపడేటువంటి ఆ యొక్క ఆ విశ్వాసం అనేటువంటిది, నిరీక్షణ అనేటువంటిది ఉన్నది చూసారా, అది నన్ను ఏమాత్రము చింతలేనటువంటి వ్యక్తిగా ఆ సమయంలో చేసింది. నేను ఇప్పుడు ఆ విషయాన్ని గురించి తలంచుకుంటూ ఉంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు చిన్న చిన్న విషయాలకి నేను ఒక్కొక్కసారి చాలా చింతించేటువంటి వాడినిగా ఉంటున్నాను. కానీ నేను ఆ సమయంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, ఆ సమయంలో నేను ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసమును నిరీక్షణను మా తండ్రి అందు, ఇహ సంబంధమైనటువంటి నా తండ్రి అందు ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసమును నిరీక్షణను నేను ఇప్పుడు నా పరలోకపు తండ్రి మీద కూడా నేను కలిగినటువంటి వాడినిగా ఉండాలి, ఎందువలన అలా ఉండలేకపోతున్నాను ఒక్కొక్కసారి అని నేను ఆలోచిస్తూ ఉంటాను. ఆ సమయంలో నేను నా శక్తిపై కాకుండా మా నాయన యొక్క శక్తి మీద, ఆయనకున్నటువంటి సామర్థ్యం మీద ఆధారపడినటువంటి వాడినిగా ఉన్నాను. పిల్లలుగా ఉండి పెరుగుతున్నటువంటి సమయంలో మనము మన సమస్యలను తల్లిదండ్రుల దృష్టికి ఒక్కొక్కసారి తీసుకుని వెళ్ళేటువంటి వారంగా ఉండము. దీని కారణం ఏంటంటే, ఒకవేళ తల్లిదండ్రులు శిక్షిస్తారేమో అని, మన చేసినటువంటి తప్పును బట్టి మనలను శిక్షిస్తారేమోనని, ఆ తర్వాత ఒక్కొక్కసారి మన తప్పును వారి దృష్టి వరకు తీసుకుని వెళ్ళకూడదని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే భయపడుతూ ఉంటాము, మన తప్పు నువ్వు వారి దృష్టి వరకు తీసుకుని వెళ్ళినట్లయితే వారు ఏమనుకుంటారో, మనల్ని కొడతారేమో తిడతారేమో అనేటువంటి భయంలో మనము ఒక్కోసారి తప్పు జరిగినా సరే దాని యొక్క తీవ్రతను ఆలోచించకుండా దానిని వారి దృష్టికి తీసుకుని వెళ్ళేటువంటి వారంగా ఉండము. మనము ఆదామును చూసినప్పుడు దేవుడు తినవద్దని చెప్పినటువంటి పండును తాను తిన్నాడు, ఆ తర్వాత తన భార్య కూడా తిన్నది. ఈ సమయంలో తాను తప్పు చేశాడని తనకు అర్థమైనది. కాబట్టి దేవునితో ప్రతిదినము సంభాషిస్తూ ఉండేవాడు, చల్లని పూట ఆయన వస్తూ ఉండేవాడు, వీళ్ళతో సంభాషించేవాడు, మాట్లాడుతూ ఉండేవాడు అని దొరుకుతుండే. అయితే ఇది తిన్న దినమున ఏం జరిగిందంటే, తన తప్పును తాను ఎరిగినటువంటి వాడై దేవునికి కనపడకుండా ఉండు నిమిత్తము తాను దాక్కున్నట్లుగా మనము, తాను దేవుని యొద్దకు తనకు తనగా వెళ్ళి ఆ యొక్క ఫలములను మేమిద్దరం తిన్నామని చెప్పలేదు, కానీ దేవుడు ఆరాంత బయటకు లాగే వరకు కూడాను దాగుకుని ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇదే విధంగా మనము కూడాను చిన్నపిల్లలుగా ఉంటాం, కానీ కొన్ని విషయాల్ని మన తల్లిదండ్రుల యొక్క దృష్టికి తీసుకుని వెళ్ళేటువంటి వారంగా ఉండము. ఒకసారి ఏం జరిగిందంటే, చిన్నపిల్లవాడిగా నేను ఉన్నప్పుడు, ఈ ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు, నేను మా అమ్మ తర్వాత ఇంకో సిస్టర్ ఎవరో వచ్చారు, వాళ్ళిద్దరూ అక్కడ దూరంగా ఎక్కడో మాట్లాడుతున్నారు. ఈ సమయంలో నేను ఆ సిస్టర్ యొక్క పిల్లవాడు ఇద్దరం కలిసి ఏం చేసామంటే, ఎక్కడో దూరకూడని చోట దూరేటప్పటికి అక్కడ ఏమైందంటే గాజు పెంకులు ఉన్నాయి. ఆ గాజు పెంకులు ఉన్న విషయం మేము పెద్దగా చూసుకోలేదు, దాని మీద నాకు కాలు పడింది. వెంటనే ఏమైందంటే ఈ గాజు పెంకు కాళ్ళు దిగి బాగా రక్తం కారటం ప్రారంభించింది. ఈ సమయంలో నేనేం చేశానంటే, దీనిని వెంటనే మా అమ్మకి చెప్తే, ఇక్కడ వరకు మీరు ఎందుకు వెళ్ళారు, అక్కడ ఎందుకు దూరారు అని నన్నే కొడతారేమో అని నేనేం చేశానంటే వెంటనే వెళ్ళి మా ఇంట్లో వాషింగ్ కోసం లాండ్రీ బట్టలు పెట్టి ఉంటే అక్కడ ఈ రక్తం వచ్చేటువంటి ప్రదేశంలో ఆ బట్టలతో పెట్టి పట్టుకోవటానికి ట్రై చేశాను. ఆ రక్త ధార ఆగట్లేదు. రెండు మూడు బట్టలు అలా ట్రై చేశాను, అన్నిటికీ మరకలైపోయినవి బాగా బ్లడ్తో. ఇక సమయంలో నేను నా వల్ల కాట లేదు అనేటువంటి ఆ యొక్క భయం చేత నేనేం చేశానంటే ఈ మధ్యలో ఈ పిల్లవాడు పారిపోయాడు, నా పక్కనే ఉన్నటువంటి వాడు ఇంకా కాలు అవతల వేయలేదు, వాడికి ఏం జరగలేదు, వాడు భయపడి పారిపోయాడు. సరే నేను ఇక చేసేది లేక అప్పుడు నేను కుంటుకుంటా వెళ్ళేటప్పటికి ఏడ్చుకుంటా వెళ్ళేటప్పటికీ ఆమెకు అర్థమైంది ఏదో జరిగిందని. సరే కాలు చూపించేటప్పటికి ఆమె చాలా బీతెళ్ళారు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, ఏం జరిగింది అని అంటే సరే ఇక జరిగిన విషయాలన్నీ బయటకు వచ్చినాయి. ఆ లాండ్రీ బట్టలన్నీ కూడాను బ్లడ్ స్టెయిన్స్ అయిపోవటం అనేటువంటిది అదంతా చూశారు. అయ్యో అయ్యో ఏం చేసావు, ఇప్పుడు దాకా ఏం చేసావు, వెంటనే రావాల్సింది, ఎందుకు రాలేదు నువ్వు అని అడిగితే నేను భయపడ్డాను కాబట్టి నేనేం మాట్లాడలేదు. మనం కూడా మన విశ్వాస జీవితంలోను మన దైనందినటువంటి జీవితంలో సహితము ఈ విధంగా ప్రవర్తించేటువంటి వారంగా ఉంటుంటాము. పెద్దవారి యొక్క దృష్టికి తీసుకుని వెళ్ళేటువంటి వారంగా మన సమస్యలను ఒక్కొక్కసారి ఉండము. అదేవిధంగా దేవునికి కూడాను మనం కనబడకుండా దాక్కోవాలని చూసేటువంటి పరిస్థితులలో మనము ఉండేటువంటి వారంగా ఉంటాము. అది సరైనటువంటిది కాదు. ఎందుకంటే అంత తొందరగా వెళ్ళినట్లయితే అంత తొందరగా వారు చర్య తీసుకోవటం అనేటువంటిది దానికి నివారణ చూడటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే భయంతోటి జాప్యం చేసేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. సరే మన గురించి మనం చింతించటం అనేటువంటిది పక్కన పెట్టినట్లయితే నీలోకంలో మనల్ని గురించి చింతించేటువంటి వారిలో మొట్టమొదటి వరుసలో ఉండేటువంటి వారు ఎవరంటే మన తల్లిదండ్రులు. ఆ తర్వాతి వరుసలో ఉండేటువంటి వారు ఎవరంటే మన తోబుట్టువులై ఉండవచ్చు. ఆ తర్వాత వరుసలో ఉండేటువంటి వారు బంధువులు మిత్రులు ఇలాంటి వారు ఉంటూ ఉంటారు. ఈ విధంగా మనల్ని గురించి చింతించేటువంటి వారిలో మొట్టమొదటి వారు తల్లి తండ్రులైనటువంటి వారు ఉంటూ ఉంటారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. నిన్ను గురించి నీకు చింత ప్రారంభం కాకముందే నిన్ను ప్రసవించిన తర్వాత నీ తల్లిదండ్రులు ఇద్దరు కూడాను నిన్ను గురించి చింతించేటువంటి వారై ఉంటూ ఉంటారు. ఒక వ్యక్తి నిన్ను గురించి చింతించేటువంటి వాడైనట్లయితే నిన్ను అతడు ఎరిగిన వాడై ఉండి ఉంటాడు. లేకపోతే అతనికి నిన్ను గురించి చింతించవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉండదు. రెండవది, నీ వెల్విషర్ అయి ఉంటాడు, నీ యొక్క అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు, నీ బాగోగులు కోరేటువంటి వ్యక్తిగా అతడు ఉంటాడు. మూడవది, నీవు త్రోవ తప్పి నిష్ప్రయోజకుడు కాకూడదు అని ఆశించేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. నాలుగు, నీ అజ తీసుకునేటువంటి వాడై ఉంటాడు. ఐదు, నీ గమనమును పరిశీలించేటువంటి వాడై ఉంటాడు, గమనించేటువంటి వాడై ఉంటాడు. ఆరు, నీవు తప్పు చేసినప్పుడు నిన్ను తగిన విధంగా శిక్షించేటువంటి వాడై ఉంటాడు. ఏడు, నిన్ను సరైన బాటలో నిలిపే విధంగా అన్ని చర్యలు తీసుకునేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. ఎనిమిది, నీవు సాధించవలసినటువంటి వాటిని సరైనటువంటి రీతిలో సాధించినప్పుడు సంతోషించేటువంటి వాడుగా ఉంటాడు, ప్రోత్సహించేటువంటి వాడుగా ఉంటాడు, నీకు బహుమతులు సహితము అందించేటువంటి వాడిగా ఉంటూ ఉంటాడు. ఇలా చాలా లిస్టును మనం చెప్పుకొనవచ్చు. కాబట్టి ఒక వ్యక్తి నిన్ను గురించి చింతించేటువంటి వ్యక్తి అయినట్లయితే నిన్ను గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లిస్టులో చెప్పుకున్నటువంటి ఈ యొక్క పనులన్నీ చేసేటువంటి వాడిగా ఉంటాడు. ఇవి మన తల్లిదండ్రుల విషయంలో మనం చూసుకున్నట్లయితే అన్నీ వారు చేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అదేవిధంగా దేవుడు సహితము మనలను ఎరిగినటువంటి వాడై ఉన్నాడు కాబట్టి, ఆయన మనలను గురించి చింతించేటువంటి వాడై ఉన్నాడు కాబట్టి ఈ పనులన్నీ ఆయన సహితము చేసేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. నీవు గుర్తించినప్పటికీ గుర్తించనప్పటికీ ఆయన ఈ పనులన్నీ నీ ఎడలను నా ఎడలను మన అందరి ఎడలను ఆయన చేసేటువంటి వాడిగా ఉంటూ ఉంటాడు. మనల్ని ఏమాత్రం ఎరగనటువంటి వారు మనల్ని గురించి ఎన్నడూ చింతించేటువంటి వారుగా ఉండరు. ఎక్కడో కలకత్తాలో ఉన్నటువంటి ఆయన బందర్లో ఉన్నటువంటి నన్ను గురించి చింతించేటువంటి వాడిగా ఉంటాడా? ఉండడు. ఆయన ఎవరో నేనెవరో నాకు తెలియదు, ఆయన గురించి నేను చింతించను, నన్ను గురించి ఆయన చింతించడు. అయితే దేవుడు మనల్ని గురించి చింతిస్తున్నాడు అని వాక్యం చెప్తున్నాడు. అంటే ఆయన మనలను ఎరిగినటువంటి వాడనమాట. నీవు ఆయనను ఎరిగినప్పటికీ ఎరగనప్పటికీ దేవుడు మాత్రం మనందరి విషయము చింతించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడని దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది. కాబట్టి ఇంతకుముందు మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని విషయాలు కూడాను దేవుడు నీ ఎడల నా ఎడల చేసేటువంటి వాడుగా, జాగ్రత్తలు తీసుకునేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడని మనం గ్రహించవలసి ఉన్నది. ఈ వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటిది ఏంటంటే, ఆయన మనలను గురించి చింతించుచున్నాడు, కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద మనము వేయాలి అని చెప్తూ ఉన్నాడు. చింతలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటూ ఉంటాయి. శరీర సంబంధమైనటువంటి చింతన అనేటువంటిది ఒకటి ఉంటుంది, ఆత్మ సంబంధమైనటువంటి చింతన అనేటువంటిది సహితము ఉన్నది. మనుషులు శరీర సంబంధమైనటువంటి చింతనను పట్టించుకునేటువంటి వారుగా ఉంటారు, కానీ చాలామంది ఆత్మ సంబంధమైన చింతనను పట్టించుకునేటువంటి వారుగా ఉండరు. చాలామందికి ఆత్మ సంబంధమైన చింతన ఒకటి ఉన్నది అని కూడా తెలియదు. వారికి అర్థం కాదు ఆత్మ సంబంధమైన చింతన అంటే అది ఎందుకు ఉన్నది, ఎందుకు ఉండవలసి వచ్చింది అనేటువంటి విషయం సహితం వారికి అర్థమయ్యేటువంటిదిగా ఉండదు. చాలామంది మన వల్ల కాదు అని అనుకున్నప్పుడు మాత్రమే దేవుని మీద ఆధారపడేటువంటి వారిగా ఉంటూ ఉంటారు. భక్తి అనేటువంటిది, చర్చ్ అనేటువంటిది, బైబిల్ అనేటువంటిది, దేవుని బిడ్డలు అనేటువంటి వారు ఇవన్నీ కూడాను వీరందరూ కూడాను అప్పుడు మాత్రమే గుర్తుకు వచ్చేటువంటి వారిగా ఉంటుంటారు. ఇది సరైనటువంటి పరిస్థితి కాదు. మనుషులు విర్రవీగేటువంటి స్థితిలో ఉంటూ ఉంటారు, తమ శక్తిపై తాము ఆధారపడుతూ ఉంటారు. నేను చేసుకుంటే కదా మిగిలినటువంటిది, దేవుడు చేసినా ఇంకోళ్ళు చేసినా కానీ దేవుడు ఉన్నాడని మనం అనుకుంటూ ఉన్నాము. ఇప్పటి వరకు నేను చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడాను నేను ఎంతో ప్రయత్నం చేయటం వలన, నేను ఎంతో కష్టపడటం వలన, నేను ఎంతో విజిలెంట్గా ఉండటం వలన నేను ఈ యొక్క అభివృద్ధి సాధించగలిగాను అని అనేకులు అభిప్రాయపడేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. కాబట్టి వారిలో దైవ భయం అనేటువంటిది ఏమాత్రం ఉండదు. నేను తెల్లారే లెగుస్తానండి, ఆ పనులు చేస్తానండి, ఈ పనులు చేస్తానండి, మిడ్ నైట్ అయిపోయే వరకు నేను అలా పనులు చేస్తూనే ఉంటానండి, ఈ వయసులో సైతము నేను ఇంతగా కష్టపడుతున్నానండి, నా కష్టాన్ని బట్టి నేను ఇదంతా సాధించానండి అని అనుకునేటువంటి వారు ఈ లోకంలో అనేక మంది ఉంటూ ఉంటారు. ఇదే సమయంలో వారికి మరణకరమైనటువంటి రోగం వచ్చినట్లయితే, ఇక నువ్వు బ్రతకవు, నువ్వు చనిపోనై ఉన్నావు అని డాక్టర్లు ఇలాంటి మాటలు కొన్నిసార్లు చెప్తూ ఉంటారు. అలాంటి మాటలు ఏమైనా వారికి చెప్పబడితే అప్పుడు దేవుడు గుర్తొస్తాడు, అప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు అనేటువంటివి, బైబిల్ అనేటువంటిది, ప్రార్థన అనేటువంటిది, దేవుని బిడ్డలు అనేటువంటి వారు గుళ్ళో చెప్పించి ప్రార్థన చేయించటం అనేటువంటిది ఇవన్నీ అప్పుడే గుర్తొస్తూ ఉంటాయి వారికి. అప్పుడు వారికి ఏమి గుర్తొచ్చేటువంటిదిగా ఉండదు. ఈ పరిస్థితులలో నీవును నేనును ఉన్నట్లయితే మనము మహా దౌర్భాగ్యులమై ఉన్నామని గుర్తించవలసి ఉంటుంది. కొంతమంది ఈ పరిస్థితులలో దేవుడు వారిని ముట్టి స్వస్థపరిచిన తర్వాత సహితము స్వస్థత నొందిన కొద్ది కాలంలోనే మళ్ళా మర్చిపోయి మరలా లోకంలోనికి వెళ్ళేటువంటి వారికి ఉంటారు. ఇది మానవునికి ఉండేటువంటి సహజ లక్షణం అండి. మానవుడు ఎప్పుడు కూడాను అతని మీద ఒత్తిడి ఉంటే గాని అతడు లోబడినటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. కాబట్టి దేవుడు సహితము కొన్నిసార్లు మనిషిని మీద ఉంచినటువంటి ఆ ఒత్తిడిని తొలగించేటువంటి వాడుగా ఉండడు. ఎందుకంటే ఒత్తిడి లేకపోతే మనుషుడు లోబడేటువంటి వాడుగా ఉండడు అని ఆయన అభిప్రాయం కావచ్చు. కాబట్టి మనం మాత్రము ఎక్కడ ఉన్నప్పటికీ, ఏం చేస్తున్నప్పటికీ దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడని, ఆయన సర్వశక్తిమంతుడని, ఆయన మనలను గురించి చింతించేటువంటి వాడని, ఆయన యొద్దకు మన ఆత్మ ఈ లోకంలో మనము మరణించిన క్షణంలో తిరిగి వెళ్ళవలసి ఉన్నదని, మనకు తీర్పు అనేటువంటిది ఒకటి ఉన్నదని, ఇవన్నీ కూడా మనం ఎరిగినటువంటి వారమై దేవునికి భయపడేటువంటి విషయంలో ఎల్లప్పుడూ ఆయనకు భయపడేటువంటి వారంగా ఉండవలసి ఉన్నది. ఆత్మ సంబంధమైనటువంటి చింతన అనేటువంటిది శరీర సంబంధమైన చింతన కంటే బహు ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంటుంది. ఎందుకంటే శరీరం కొంతకాలం తర్వాత చనిపోయి కుళ్ళిపోతుంది, కానీ ఆత్మ నీవు శరీర రీతిగా చనిపోయిన తర్వాత సహితం ఎల్లప్పుడూ జీవించి ఉంటుంది. శరీర సంబంధమైనటువంటి విషయాలు నీవు జీవించగిన కాలం వరకే పరిమితమవుతాయి, అయితే ఆత్మ సంబంధమైన అంశాలు నిత్యము నిలిచి ఉండేటువంటివిగా ఉంటూ ఉంటాయి. క్రీస్తును విశ్వసించిన వాడివిగా నీ ఆత్మ సంబంధమైనటువంటి నమ్మకాలు, విశ్వాసాలు అనేటువంటివి నీ జీవితాన్ని క్రమపరిచేవిగా ఉంటాయి. ఈ లోకంలో దేవుని చిత్తానుసారంగా నిన్ను జీవింపజేసేటువంటివిగా అవి ఉంటూ ఉంటాయి. జీవితంలో విశ్వాసంతో కొనసాగేలా నిన్ను నిలబెట్టేటువంటివిగా అవి ఉంటూ ఉంటాయి. నిత్య జీవితాన్ని నిరంతరం నీకు అనుగ్రహించేటువంటివిగా ఉంటూ ఉంటాయి. ఆత్మ సంబంధమైనటువంటి చింతన నీవు కలిగినటువంటి వాడవై ఉన్నట్లయితే, దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడని, ఆయనకు మనము భయపడవలసి ఉన్నదని, ఆయన చెప్పిన మాటకు మనము లోబడవలసి ఉన్నదని మనము జ్ఞాపకము చేసుకునవలసి ఉంటుంది. కొంతమందికి ఈ లోక సంబంధమైనటువంటి కట్టుబాట్ల నుండి విడుదల పొందటం అనేటువంటిది బహు కష్టంగా ఉంటుంది. దానిలో మొట్టమొదటిది ధనం అనేటువంటిది. ఈ ధనమునకు లోబడిపోయినటువంటి వారు, ధనం అనేటువంటిది వారికి విగ్రహంగా అయిపోయినటువంటి వారు దాని యొక్క చెర నుండి విడుదల పొందటం అనేటువంటిది బహు కష్టమైన విషయంగా ఉంటుంది. ధనమునకు కట్టివేయబడి 24 గంటలు దాని గురించి ఆలోచిస్తూ దేవుడి యొక్క ప్రణాళికలు పేదలైనటువంటి వారికి, దిక్కులేనటువంటి వారికి ఆయన మార్గమును విడుదలను అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడని, నీకు అనుగ్రహింపబడినటువంటి ఆ యొక్క ఆశీర్వాదములో కొంత భాగము వారికి నీవు ఇవ్వవలసి ఉన్నదనేటువంటి ఆ యొక్క విషయాన్ని మర్చిపోయినటువంటి వాడుగా ఉన్నట్లయితే, పేదల యొక్కయో దరిద్రుల యొక్కయో జీతమును నీవు నీ ఇంటిలో ఉంచుకున్నటువంటి వాడవైనట్లయితే వారికి చెల్లించకుండా న్యాయరీతిగా ఎవరికి ఏది చెందవలసినదో వాటిని నీవు చెందకుండా ఆపివేసేటువంటి వాడుగాని ఉన్నట్లయితే, నువ్వు బహుభయంకరమైనటువంటి మార్గములో అతి వేగముగా పరిగెడుతున్నావు అనేటువంటి విషయాన్ని నీవు గ్రహించవలసి ఉంటుంది. కీడును కొనుక్కునేటువంటి వాళ్ళంగా మనము ఉండకూడదు. మార్గము సరైనటువంటిది కాదు అని మనకు తెలిసినప్పుడు, మన మనసాక్షి మనకు తెలియజేస్తున్నప్పుడు దాని నుండి దూరం అయిపోయేటువంటి వారంగా మనం ఉండవలసి ఉంటుంది. రెండవది ఏంటంటే సాంప్రదాయాలు అనేటువంటివి. మా యొక్క క్యాస్ట్ అండి అని చెప్పేటువంటి ఈ యొక్క విషయం ఉన్నది చూసారా. ఈ క్యాస్ట్ అనేటువంటిది బహు దరిద్రమైనటువంటి సాంప్రదాయం అండి. మా క్యాస్ట్లోనే మాకు కావాలండి వివాహం చేసుకునేందుకు, మా క్యాస్ట్ వాళ్ళైతేనే మేము మాట్లాడతామండి, ఇలా చెప్పేవాళ్ళు ఉంటారు చూసారా. వీళ్ళకి ఆ యొక్క సంకుచితమైనటువంటి యొక్క మనసు పోయేటువంటిదిగా ఉండదు. నేను ప్రభుత్వోద్యోగిగా పనిచేశాను. చేసినప్పుడు ఒక ఊరు నుండి మరి ఒక ఊరికి ట్రాన్స్ఫర్ ఇచ్చారు. ఏ ఊరికి అయితే నేను మారానో ట్రాన్స్ఫర్ అయ్యాను, ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఉండటానికి వచ్చిన రూమ్ కోసం నేను ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఆ గ్రామంలో నేను వెళ్ళి ఏమండి ఇక్కడ ఏమైనా అద్దెకు ఉండేందుకు ఇళ్ళు ఉన్నాయా, ఇదిగోండి ఇలా కాలేజీలో నేను పనిచేయటానికని వచ్చాను, కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వస్తున్నాను అని నేను చెప్పినప్పుడు, మీరేమిట్లండి అని ప్రశ్నించటము, మీకైతే మేము ఇవ్వమండి అని చెప్పటము, మా వర్ణస్థులకైతేనే మేము ఇస్తామండి అని చెప్పేటువంటి ఈ యొక్క సమాధానాలు నేను వినినప్పుడు, ఈ మనుషులు ఎలా ఉన్నారు దాని గురించి ఆలోచించినప్పుడు వారి యొక్క సంకుచితమైనటువంటి ఆ యొక్క ఆలోచనను బట్టి బాధపడ్డాను. ఎందుకంటే నేను ప్రపంచానికి ఎక్కువ ఎక్స్పోజ్ అయినటువంటి వాడిని కాదు, నేను క్లోజ్ డోర్స్ మధ్యన పెరిగినటువంటి వాడినిగా ఒక క్రైస్తవ కుటుంబంలో మా తల్లిదండ్రులు ఇద్దరు కూడాను మేము మా విద్య పూర్తి అయిపోయే వరకు వారే జాగ్రత్త తీసుకుంటూ చూసినటువంటి ఒక వాతావరణంలో నేను పెరిగాను. ఆ తర్వాత నాకు నేనుగా దూరంగా వెళ్ళి ఉండవలసి ఉన్నటువంటి పరిస్థితులు ఉద్యోగరీత్యా వచ్చినప్పుడు నాకు ప్రపంచం అనేటువంటిది ఎలా ఉన్నది, మనుషులు ఎలా ఆలోచిస్తారు, దేన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వారి మాటలు ఎలా ఉంటాయి, క్రిటికల్గా డబల్ మీనింగ్ మల్టీ మీనింగ్ వచ్చే విధంగా వారు ఎలా మాట్లాడుతూ ఉంటారు, కుటిలంగా ఎలా మాట్లాడుతూ ఉంటారు, ఇలాంటివన్నీ కొద్ది కొద్దిగా తెలుస్తున్నప్పుడు నేను నిజమైన ప్రపంచము బాహ్య ప్రపంచము ఇలా ఉండిందా అని తెలుసుకుంటున్నప్పుడు కొంత బాధపడుతూ ఉండేవాడిని. చింతించుట అంటే మదన పడుట, స్ట్రెస్ని ఫీల్ అవ్వటం అనేటువంటిది, మానసిక క్షోభ్యత భరించుట అనేటువంటిది, ఇలాంటి మీనింగ్స్ మనము చెప్పవచ్చు చింతించుట అనేటువంటి మాటకు. ఇవి మనలను గురించి ఆయన పడుతున్నట్లుగా దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలను ఆయనకు విడిచిపెట్టమని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. నీ చింతన నువ్వు పడవలసిన అవసరం లేదు, వాటిని నాకు విడిచిపెట్టివేయి, నేనున్నాను నీ తండ్రినిగా, చింతించేటువంటి వాడును నేనున్నాను, కాబట్టి నీకు నీవుగా చింతించవద్దు. ఆ వ్యర్థమైనటువంటి చింతనను విడిచిపెట్టివేసి, ఆ వ్యర్థమైనటువంటి చింతనను నాకు వదిలివేసి నీవు చింత లేనటువంటి వాడుగా ఉండవలసి ఉన్నది అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించవలసి ఉన్నది. చాలామంది ఏమనుకుంటారంటే, చింతను విడిచిపెట్టుట అంటే మన బాధ్యతను విడిచిపెట్టుట అని అనుకుంటూ ఉంటారు. కాదండి, చింతను దేవునిపై వేయమని చెప్పినటువంటి దేవుని వాక్యమే. మనము బాధ్యత గలవారంగాను కష్టించి పనిచేసేటువంటి వారంగాను ఉండాలని బోధించేటువంటిదిగా ఉంటున్నది. కాబట్టి మన చింతను దేవునిపై పడవేయట అంటే మనం కూర్చొని తింటూ దేవుడు మనకు మనం కోరినదెల్లా అనుగ్రహించాలని ఆశించటం అనేటువంటిది కాదు. ఒక విషయమును మనం చేయవలసి వచ్చినప్పుడు దానిని గురించి తప్పనిసరిగా ఆలోచించవలసి ఉంటుంది. అయితే ఆలోచించవలసిన దానికి మించి వ్యర్థంగా మనము అనేక మార్లు ఆలోచించేటువంటి వారంగాను మదన పడేటువంటి వారంగాను అసలు ఏమాత్రము జరగనటువంటి విషయాలు ఎక్కడ జరిగిపోతాయో అని దిగులు చెందేటువంటి వారంగా అనేక సార్లు ఉంటూ ఉంటాము. చిన్న విషయమును గురించి మనము అతిగా ఆలోచించేస్తూ ఉంటాము. పగలని కాదు, రాత్రి అని కాదు, 24 గంటలు దాని గురించి ఆలోచిస్తాము. అసలు ఇప్పుడు ఈ యొక్క సంభవంలో ఇప్పుడు జరగనటువంటి విషయాలు ఎక్కడ జరిగిపోతాయో, ఒకవేళ అలాంటి విషయాలు జరిగిపోతే ఏం చేయాల్సి ఉన్నదో అని తెగ మదన పడిపోయేటువంటి వరంగా మనం ఉంటూ ఉంటాం. ఆ విషయం అనేటువంటిది పూర్తిగా పూర్తయిపోయే వరకు ఇదే థింకింగ్లో మనము దిగులుతో నిద్రాహారాలు మానేసేటువంటి వరంగా ఉంటే ఉండవచ్చును. ఈ విధంగా మనము పడవలసిన దానికన్నా కొంతమేరకు మనకు చింతన అనేటువంటిది కావలసి ఉంటుంది. ఈ చింతన అనేటువంటిది ఎంతవరకు అంటే, ఓ ఇలాంటిది ఉన్నదా నాకు బరువు బాధ్యత, ఓకే దీన్ని బట్టి నేను ఏమి చేయవలసి ఉన్నది, ఏ విధంగా ప్రొసీడ్ అవ్వవలసి ఉన్నది, వీటిని గురించి కొంత ఆలోచించిన తర్వాత అప్పటి నుండి ప్రారంభమవుతుంది వ్యర్థమైనటువంటి చింతన అనేటువంటిది. ఈ వ్యర్థమైనటువంటి చింతన అనేటువంటిది ఏం చేస్తుందంటే మనకి ఆల్రెడీ ఉన్నటువంటి యొక్క ప్లాన్ని మార్చేటువంటిదిగా ఏమీ ఉండదు, కానీ కేవలము అది వ్యర్థమైనటువంటి మానసిక క్షోభ్యతను మన మీద ఉంచుతూ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ క్రియేట్ చేస్తూ ఉంటుంది, బీపీ పెరిగేలా చేస్తూ ఉంటుంది, నిద్ర లేకుండా చేసేటువంటిదిగా ఉంటుంది, ఆహారం మానేసేటువంటిదిగా చేస్తూ ఉంటుంది, దిగులు పడేలా చేస్తూ ఉంటుంది. ఇది వద్దని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. అవన్నీ వదిలివేసేయండి, అవన్నీ వదిలివేసి మీరు చేయవలసినటువంటి బాధ్యత మీరు చేసేటువంటి వారుగా ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. చాలా మంది బాధ్యత తీసుకునేటువంటి వారుగా ఉంటారు. తాము చేయవలసినటువంటి పనులను సైతము వేరే వాళ్ళకి అప్పచెప్పేసేసి తాము పని నుండి తప్పుకునేటువంటి వారుగా అనేక మంది ఉంటూ ఉంటారు. ఇలాంటి సోమరిపోతులు ఉన్నారు చూసారా, వీరు ఎలాంటి వారై ఉంటారంటే తమకున్నటువంటి ఆ బాధ్యతలను బరువులను పక్కన పడేసేటువంటి వారుగాను ఎవరి మీద రుద్దేసేసి తమ పనులు చేయించుకుంటూ తాము మాత్రము ఏమీ కాలర్ నలిగిపోకుండా బ్రతకాలని ఆశించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అది సరైనటువంటిది కాదు. ఎందుకంటే దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే నీవు కష్టించి పనిచేసేటువంటి వాడుగా ఉండవలసి ఉన్నది. నీవు చేయవలసిన పనులను చేయవలసిన సమయంలో చేసేటువంటి వాడుగా ఉండాలి. అవన్నీ పక్కన పడవేసి దేవుడు చింతించవద్దని చెప్పాడండి. కాబట్టి చింతించవద్దన్నాడు కాబట్టి నేను చింతించట్లేదండి, నేను దేన్ని పట్టించుకోవట్లేదండి, మరి నా భోజనం నాకు రావటం లేదేంటండి అని అనుకున్నట్లయితే దేవుడు చెప్పింది అది కాదు. దేవుడు చెప్పిన మాటకు ఉన్నటువంటి అర్థం వేరు, దానికి ఉన్నటువంటి యొక్క సెన్స్ అనేటువంటిది వేరుగా ఉన్నది. నీవు ఆ లిటరల్ మీనింగ్ తీసుకుని ఏ పని చేయకుండా దౌర్భాగ్యుడిగా ఊరికినే తిరుగుతూ నీకు రావలసినటువంటి డబ్బు నీకు రావాలని, నీకు రావాల్సినటువంటి ఆదాయం నీకు రావాలని, నువ్వు తినవలసిన తిండి నీ నోటి వద్దకు చేరాలని నువ్వు ఆశించినటువంటి వాడవైతే ఈ యొక్క వాక్యమును నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావని నువ్వు గ్రహించవలసి ఉంటుంది. ఈ వాక్యములో మనకు చెప్పబడుతున్నటువంటి విషయం ఏమిటంటే మనము చేయవలసిన ప్రయత్నాన్ని బాధ్యతగా మన శక్తి మేరకు చెయ్యాలని సెలవిస్తూ ఉన్నది. కానీ వ్యర్థంగా దిగులు చెందకుండా దాని అవుట్కమ్ను దేవుని చిత్తానికి విడిచిపెట్టాలని సెలవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. చింతన విడిచినటువంటి వారు ఎలా ఉంటారంటే విశ్వసించేటువంటి వారుగా ఉంటారు, వాళ్ళు నిరీక్షించేటువంటి వారుగా ఉంటారు, సంతోషించేటువంటి వారుగా ఉంటారు, పాజిటివ్ యాటిట్యూడ్ కలిగినటువంటి వారుగా ఉంటారు, ఇరుకుల్లో సహితము విశాలతను చూసేటువంటి వారుగా వారు ఉంటారు, కష్టాల్లో కదిలిపోయినటువంటి వారుగా వారు ఉంటూ ఉంటారు. ఇవన్నీ దేవుని మీద నమ్మిక ఉంచినటువంటి వారికి అనవసరమైనటువంటి బర్డెన్స్ ఫీల్ అవ్వకుండా వారికి ఉన్నటువంటి చింతలు వ్యర్థమైన చింతలన్నీ దేవుని మీద పడవేసి వారు చేయవలసినటువంటి బాధ్యతను వారు నిర్వర్తించేటువంటి వారుగా, ఏ సమయముకు చేయవలసిన పనిని ఆ సమయమునకు చేసేటువంటి వారుగా ఉన్నటువంటి వారు ఈ యొక్క లక్షణాలను కలిగినటువంటి వారుగా ఉండగలరు. వారు విశ్వసించేటువంటి వారుగా ఉంటారు. ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ వాళ్ళలో కనబడుతూ ఉంటుంది. ఇది జరిగి తీరుతుంది, దేవుని వలన మనకు కలుగుతుంది, అధైర్యపడవద్దు అనేటువంటి వారుగా ఉంటారు. సంతోషించేటువంటి వారుగా ఉంటారు. కొంతమంది ఎప్పుడు చూసినా కానీ కుమిలిపోయినటువంటి వారుగా ఉంటారు. చిన్న చిన్న పనులను బట్టి వారు కుమిలిపోయేటువంటి వారుగా ఉంటారు. బజార్కు వెళ్ళి వెచ్చాలు తెచ్చుకోవాలంటే అది కూడా ఒక పెద్ద సమస్యగా ఫీల్ అయ్యేటువంటి వారు కొందరు ఉంటూ ఉంటారు. ఇలాంటి వారు దేవుని యొక్క రాజ్యంలో పనికొచ్చేటువంటి వారుగా ఉండరు. కానీ ఆ చింతను విడిచిపెట్టి మనము చేయవలసినటువంటి పనులను బాధ్యతాయుతంగా చేసేటువంటి వారంగా మనం ఉన్నట్లయితే అప్పుడు దేవుని యొక్క కృపను మనము చూడగలిగినటువంటి వారంగా ఉండగలము. ఇరుకుల్లో సహితము విశాలతను చూసేటువంటి వారుగా, కష్టాల్లో సహితము కదలిపోయినటువంటి వారుగా దేవుని యొక్క బిడ్డలు ఉన్నట్లుగా మనము వాక్యంలో అనేక మందిని గురించి చూడవచ్చు. పారిశుద్ధుడైనటువంటి పౌలు ఎలా ఉన్నాడు, క్రీస్తు ప్రభు యొక్క శిష్యులైనటువంటి యోహాను, పేతురు ఇలాంటి వారు ఎలా ఉన్నారు, వీరందరూ కూడాను కష్టాల గుండా వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు, ఇబ్బందుల గుండా వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. పేతురు తలకిందులుగా సిలువ వేయబడినాడని చెప్పబడుతున్నది. ఆ తర్వాత బాప్తిస్మిచ్చు యోహాను తల ఛేదించబడినటువంటి వాడై తాను దేవుని కొరకు సాక్షి అయిపోయినాడు. ఈ విధముగా దేవుని విశ్వసించినటువంటి బిడ్డలు వారు ఇరుకులలో సహితము ఊరి బయటకు ఏడవబడినప్పటికీ, దెబ్బలు తినప్పటికీ చెదిరిపోయినటువంటి వారుగా ఉన్నారు. పేతురును చూసినట్లయితే మనం ఆయన చెరసాలలో వేయబడినప్పుడు మధ్యరాత్రిలో పాటలు పాడుతూ ఉన్నాడు. ఈ విధముగా వారు వారికి ఉన్నటువంటి అనవసరమైనటువంటి దిగుళ్లను దేవుని మీద వదిలివేసినటువంటి వారుగా, ఇరుకులో సహితము దేవుడు దాని ద్వారా వారికి నేర్పించాలి అనేటువంటి యొక్క ఏదో పాఠం ఉన్నదని ఆ పాఠమును నేర్చుకోవటానికి వారు ప్రయత్నించినటువంటి వారుగా ఉన్నారు. ఈ విధంగా ఇరుకులో విశాలతను చూసినటువంటి వారంగా మనము ఉండగలుగుతున్నామా? దేవుని కొరకు ఏ విధమైనటువంటి చింతన లేనటువంటి వారంగా మనం ఈ లోకంలో మన జీవితములను వ్యర్థపుచ్చకూడదు. పిల్లలంగా మనము తల్లిదండ్రులపై ఆధారపడినంతగా కొంత యుక్త వయసు వచ్చిన తర్వాత అంతగా ఆధారపడేటువంటి వారంగా ఉండము. ఇది మనకందరికీ తెలిసినటువంటి విషయమే. 5వ క్లాస్ వరకు ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రుల మీద ఎలా ఆధారపడతారో, కాలేజీలో ఉన్నటువంటి పిల్లలు తమ తల్లిదండ్రుల మీద అంతగా ఆధారపడేటువంటి వారుగా ఉండరు. విశ్వాస జీవితంలో సహితం ఇది జరుగుతూ ఉంటుంది. దేవునిలోనికి వచ్చిన కొత్తలో దేవునిపై నీవు ఆధారపడినట్లు ఆ తర్వాత ఆధారపడేటువంటి వాడుగా నీవు ఉండకపోవచ్చు. దీనికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉండొచ్చు. ఇక్కడ మనం చదువుకున్న వాక్యము వయస్సుతో నిమిత్తం లేకుండగా, అందరూ విశ్వాస జీవితంలో మనకున్న అనుభవంతో సంబంధం లేకుండగా అన్ని సమయాల్లో దేవునిపై ఆధారపడాలని చెప్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఆ విధంగా మనం ఆధారపడేటువంటి వారంగా ఉన్నామా? కొంతమందిని మనం కదిపినట్లయితే, ఏమిటయా నువ్వు నాకు చెప్పేది, నేను 40 సంవత్సరాలుగా విశ్వాసిగా ఉన్నాను, ఎంతమందికి బాప్తిస్మ ఇచ్చాను, ఇన్ని పెళ్లిళ్ళు చేశాను, ఇన్ని సంఘాలు కట్టాను, ఇవన్నీ చెప్పుకొస్తూ ఉంటారు. బానే ఉంది, మంచిది. దేవుని కొరకు నువ్వు ప్రయాసపడినటువంటి వాడుగా ఉన్నట్లయితే మంచిదే. దేవుడు నీకున్నటువంటి యొక్క నిస్వార్థమైనటువంటి సేవ ఏమైనా ఉన్నట్లయితే దానికి తప్పనిసరిగా ప్రతిఫలమును ఇచ్చేటువంటి వాడే. అయితే నీకున్నటువంటి ఈ యొక్క నీతి వస్త్రమును చూసుకుని మురుచుకుంటూ నీవు అసలైనటువంటి భక్తిని, విశ్వాసమును విడిచిపెట్టేటువంటి వాడుగాను, ఇప్పుడు నీవెలా ఉన్నావు అనేటువంటి యొక్క పరిస్థితిని నువ్వు చక్కబెట్టుకున్నటువంటి వాడుగా ఉన్నట్లయితే నీవు శాపగ్రస్తుడవని జ్ఞాపకం చేసుకునవలసి ఉన్నది. నీవు లోకయాత్రలో కొనసాగేటప్పుడు నీ యొక్క దినములు గడిచిన కొందని నీకు వేసారినటువంటి స్థితి అనేటువంటిది, ఈ స్పిరిచువల్ ఫెటీగ్ అనేటువంటిది ఒకటి నీకు సంక్రమించగలదు. దీనితో ఏమవుతుందంటే రొటీన్గా నువ్వు చేసేటువంటి భక్తి అనేటువంటిది ఎక్కువైపోతూ ఉంటుంది. నీకు నీ వెనక ఉన్నటువంటి యొక్క విశ్వాస జీవితంలో నీవు గడిపిన సంవత్సరములు అనేటువంటివి అవి ఒక పెద్ద శాపంగా నీకు పరిగణిస్తూ ఉంటాయి. ఎందుకంటే నాకింత ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఇదిగో ఇంతమందిని నేను మార్చాను, ఇన్ని కూటాలు పెట్టాను, అన్ని పెళ్ళిళ్ళు చేశాను, ఇంత చేశాను, అంత చేశాను, వీడిని చెప్పుకుంటూ నీవు తప్పు మార్గంలో వెళ్ళేటువంటి ప్రమాదం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటున్నది. కాబట్టి నీవు ఈ దినమందు ఎలా ఉన్నావు? నీ చింత యావత్తు దేవుని మీద పడవేసేటువంటి అడుగు అంటున్నావా? విశ్వాస జీవితంలో నీవు అడుగడిగినటువంటి మొట్టమొదటి దినాల్లో ఆ విధంగా చేసేటువంటి వాడుగా నువ్వు ఉండేవాడివి? ఏ ఒక్కరు కూడా నిన్ను ఆపగలిగినటువంటి వారుగా ఉండేటువంటి వారు కాదు. పూర్తిగా దేవునిపై ఆనుకున్నటువంటి వాడుగాను, నమ్మినటువంటి వాడుగాను, ఆయన ఎందు నిరీక్షించినటువంటి వాడుగాను ఆ దిన వలన నువ్వు ఉండేవాడివి. ఇప్పుడు నీవు ఎలా ఉంటున్నావు? నీవు నిన్ను నీవు పరీక్షించుకోనవలసినటువంటి అవసరము వచ్చినది. కాబట్టి ఈ ఉదయకాలం మందు మనం తెలుసుకోనవలసినటువంటి విషయం ఏమిటంటే, దేవుడు మన చింత యావత్తును ఆయన మీద వేయాలని, పడవేయాలని సెలవిస్తున్నాడు. అయితే మనము బాధ్యతాయుతంగా బ్రతికేటువంటి వారంగా ఉండాలని, మన యొక్క అనవసరమైనటువంటి చింతను ఆయనకు అప్పచెప్పేసేటువంటి వారంగా, అంటే దేవుని చిత్తం ఏమై ఉన్నదో ఈ విషయంలో అది మనకు జరగనయ్యన్నది, దాన్ని మార్చగలిగినటువంటి వారు ఎవరూ లేరు. కాబట్టి ఆ చిత్తమును ఆయనకు విడిచిపెట్టివేసి మనం చేసేటువంటి పనిని నమ్మకంగా చేసేటువంటి వారంగా మనం ఉండాలని దేవుడు మన పట్ల కోరికను కలిగి ఉన్నాడు, ఆశించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆ విధంగా ఉండున్నట్లుగా దేవుడు మనకందరకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడివైన తండ్రి, ఈ దినమందు మీ యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి మేము వచ్చినాము. మా చింత యావత్తు మీ మీద వేయవలనని, మమ్మలను గురించి మేము చింతించుకునేటువంటి వారంగా ఉండకుండగా మేము ఉండాలని మీరు చెప్పినటువంటి ఈ మాటలలో ఉన్నటువంటి సరైన భావమును మేము గ్రహించినటువంటి వారమై మా యొక్క జీవితములలో మేము దానిని అప్లై చేసుకుంటూ జాగ్రత్త పడేటువంటి వారినిగా మమ్మల్ని చేయం తండ్రి. నీ వాక్యంలో ఉన్నటువంటి లోతైనటువంటి అంశములను మేము అర్థం చేసుకొని వాటిని మా జీవితములలో అప్లై చేసుకునేప్పుడు మీ యొక్క నెమ్మదిని, సమాధానమును మేము ఎల్లప్పుడూ చూడగలిగినటువంటి వారమై ఉండగలమనేటువంటి విషయాన్ని మేము ఎన్నడూ మర్చిపోకుండాట్లుగా మాకు సహాయం చేయండి. క్రీస్తు నామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.